శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అమ్మవారి సహస్రనామంలో అంటే శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో గురుమూర్తి హియర్ ఒక గొప్ప నామం ఉన్నది. అమ్మ దర్శనం ఎలా చేసుకోవచ్చును? పూర్వకాలంలో అంటే మహానుభావులైన ఉపాసకులు ఉండేవారు కనుక వారికి జగదంబ అనేక హస్తాలతో అనేక నేత్రాలతో పాదాలతో అలంకారాలతో దర్శనమిచ్చేది. ఇప్పుడు కలియుగంలో మనకి భక్తి ఎక్కువైపోయింది కనుక తెలివితేటలు ఎక్కువయ్యాయి కనుక ఆ రూపంతో దర్శనం ఇవ్వడం లేదు. అయినా అమ్మని ఎలా చూడాలి? మహాత్ములైన పౌరాణికుల రూపంలో దర్శనమిస్తుంది కనుక గురుమూర్తి, గురువు రూపంలో ఉన్నది. మూర్తి అంటే ఆకారం, గురుమూర్తి గురువు అనే ఆకారంలో ఉన్నది అన్నారు. గురు శబ్దానికి పెద్ద అని కూడా అర్థం, బాగా శక్తి కలిగినటువంటి వాళ్ళు, అనేక కళలు కలిగినటువంటి వాళ్ళని కూడా గురు శబ్దంతో పిలుస్తారు. గురుమూర్తి అంటే పెద్దవాడు అంటే అర్థం ఏంటి? అక్కడ గొప్ప సంగీత విద్వాంసుడు ఉన్నాడు, లేదా బాగా ఆడగలిగేవాడు ఉన్నాడు, బాగా వాయించగలిగేవాడు ఉన్నాడు, చదవగలిగేవాడు ఉన్నాడు, వీళ్ళని కూడా గురుమూర్తులని అంటారు. అందుకే భగవద్గీతలో ఎవరెవరిలో ఏ ఏ శక్తులు ఉన్నాయో అవన్నీ నేనే అన్నాడు కృష్ణుడు. కాబట్టి శక్తివంతులు అందరి రూపంలో, మహాత్ముల రూపంలో దర్శనమిస్తున్నాను అన్నాడు. వాళ్ళని ఎలా పలకరించాలి, వారితో ఎలా ప్రవర్తించాలి, ఈ విశేషాలన్నీ ఇంచుమించుగా మన పురాణాలు శాస్త్రాలు పూర్వకాలంలో బాగా చెప్పాయి. అందులో ఇవాళ ఎక్కువ మంది శిష్యులకు వచ్చిన ఒక అనుమానం ముందు తీర్చాలి. పొద్దుటి నుంచి ఇప్పటివరకు దాదాపు ఒక 25-30 మంది మీ పురాణాల్లో ఇదివరకు విన్నా మరొక్కసారి స్పష్టంగా చెప్పండి అని కోరిన ఒక ధర్మ సందేహం ఏంటంటే, అవయవదానం చెయ్యవచ్చా? ఎవరో కొంతమంది చెప్పారట మహానుభావులు, నీ శరీరంలో ఉన్న కన్ను చెవు ఎముకు ఇతరులకు దానం చేస్తే నీవు వచ్చే జన్మలో ఆ అవయవాలు లేకుండా వికలాంగుడివే పుడతావని చెప్పారట మహాత్ములు. ఆ చెప్పినవాడు ఎవడో మహానుభావుడు అయి ఉంటాడు. అందువల్ల దాంతో అందరికీ అది అనుమానం వచ్చింది, ఇదేంటండి చక్కగా మేము చచ్చిపోయిన తర్వాత మా కళ్ళు ఎవరికైనా ఇస్తే అవతల వాడు ఆ కళ్ళతో చూస్తాడు కదా, లేదా ఎముకలు దానం చేస్తున్నాం, లేకపోతే చెవులు దానం చేస్తున్నాం, ఇలా దానం చేయటం మంచిదని కొందరంటే కొంతమంది దానం చేస్తే ప్రమాదం అంటున్నారు. అవయవ దానం వల్ల మానవుడు చచ్చాక వచ్చే జన్మలో అవయవాలు లేని వానిగా పుడతాడని ఎవరో పెద్ద మనుషులు చెప్పారు అని భయపడి చాలామంది అన్నారు. అందులో డాలస్లో ఉన్న నేహారిక అనే అమ్మాయి అయితే మళ్ళీ వాళ్ళు 2 మెసేజ్లు కూడా పెట్టింది బాబు. అంటే కారణం వాళ్ళ ఇంట్లో అలా దానాలు చేసిన వాళ్ళు ఉన్నారు కనుక. అందులో ముందు దాని గురించి తెలుసుకోవాలి. దాని గురించి వేదవ్యాసుడు సద్గురువు ఏం చెప్పాడు, కృష్ణుడు ఏం చెప్పాడు, మనందరికీ గురువు అయిన బృహస్పతి ఏం చెప్పాడో తెలుసుకుందాం. బృహస్పతిని గురువు అని పిలుస్తాం. నవగ్రహాల్లో గురుగ్రహం అంటే అర్థం ఎవరు? బృహస్పతి. దేవతలకి గురువు ఆయన, సర్వమానవులకి గురువు, ఆంజనేయుడికి కూడా పాఠం చెప్పిన వాడు ఆయన. అటువంటి మహానుభావుడు బృహస్పతి స్మృతి అని ఒక స్మృతి రాశాడు. అందులో మన శరీరంలో ఏదైనా భాగం ఇతరులకు ఉపయోగపడితే అటువంటి వాడు ఏ తపస్సు చెయ్యకపోయినా వాడు ముక్తి పొందుతాడు అని ఉన్నది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఇతరులకి కన్ను దానం చేశాడు అనుకుందాం. ఈ దానం చేసిన పుణ్యం వల్ల ఈ దానం చేసిన వాడు రేపు పొద్దున శరీరం విడిచిపెట్టాక వీడికి కర్మకాండలు చెయ్యకపోయినా, వాడి వారసులు వాడికి పెంట ప్రదానం చెయ్యకపోయినా, తద్దినాథులు అదులు పెట్టకపోయినా వీడు ముక్తి పొందుతాడు. ఎందుకంటే అవయవం దానం చేశాడు కనుక. ఏ వెన్ను ఎముకో దానం చేశాడు అనుకుందాం. అటువంటి వాడు ఊర్ధ్వలోకాల బ్రహ్మలోకం కంటే ఉత్తమ లోకాలు కడతాడు. అవయవ దానం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి, అసలు మన శరీరం ఇతరులకు దానం చేయడం కోసమే పుట్టింది అని బృహస్పతి చెప్పాడు. ఇంకా పురాణాల్లో ఉన్న కథలైతే చెప్పక్కర్లా. పూర్వకాలంలో దధీచి అని పేరు కలిగిన ఒక మహానుభావుడు ఉన్నాడు. గురువులలో ఆయనకి చాలా పెద్ద పేరు ఉన్నది. అసలు గురు మహిమ అంటే దధీచి గురించే చెప్పుకోవాలి. అంత గొప్ప గురువు. ఆయన నైమిషారణ్యంలో మహాతపస్సు చేశాడు. ఆయనకు ఒక భార్య, కొంతమంది పిల్లలు ఉన్నారు. ఆయన శరీరం నిరంతరం తపస్సు చేయటం వల్ల దృఢంగా తయారైపోయింది. అంతటి శివభక్తులు లేడండి. దధీచి ఎంత శివభక్తులు తెలుసా? దక్షుణ్ణి తిరస్కరించిన వాడు ఆయన. ఓరి దక్ష, నువ్వు శివుడికి విరోధంగా యజ్ఞం చేస్తున్నావు, దీనివల్ల నాశనం అయిపోతావని హెచ్చరించిన మహానుభావుడు దధీచి అంటే. అటువంటి దధీచి మహర్షి నైమిషారణ్యం దగ్గర, ఇప్పుడు మనం కథలు చెప్పుకునే సూతగద్ది అనే ప్రాంతానికి 15 కిలోమీటర్ల దూరంలో ఒక ఆశ్రమం కట్టుకుని తపస్సు చేశాడు. ఆ కాలంలో వృత్రాసురుడనే ఒక రాక్షసుడు తయారయ్యాడు. అసురుడు అంటే రాక్షసుడు, వాడికి వృత్ర అని పేరు గనక వృత్రాసురుడు అన్నారు. వాడి శరీరం గుండ్రంగా ఉండేదిట. ఇంత పెద్ద పొట్టతో ఇలా పట్టుకోవాలంటే వాడు గుండ్రంగా ఉండేవాడు అన్నమాట. ఓ సర్కిల్ ఆకారంలో ఉండేవాడు. రోజంతా పిజ్జాలు తింటే ఏమవుతుంది? ఎక్కడ బయట నడవకుండా వ్యాయామం చేయకుండా తెగదిని కూర్చుంటే ఆ బొజ్జాల గుండ్రంగా తయారవుతుందిట. కానీ వాడు అలా కాదు. తినకపోవటం వల్ల, తినడం వల్ల వచ్చిన బొజ్జ కాదు, పుట్టుకతోటి వాడు వృత్రంగా పుట్టాడు. వాడి తండ్రి చేత ఇంద్రుణ్ణి నాశనం చేయడం కోసమే పుట్టింపబడ్డాడు. అందుకే వాడు వచ్చి ఇంద్రుడిని మింగేశాడు. ఆ తర్వాత దేవతలంతా కలిసి వాడు ఏదో రకంగా రక్షించారు. బ్రహ్మగారు వచ్చి ఇంద్రుడికి వృత్రాసుడికి స్నేహం కలిపాడు. ఆ కథ అంతా ఇప్పుడు చెప్పరు. కానీ ఈ వృత్రాసురుడు బతికున్నంత వరకు నాకు ఇంద్ర పదవి రాదు, వీడిని ఎలా చంపాలి అని పాపం ఇంద్రుడికి బెంగ పట్టుకున్నది. ఎప్పుడూ శత్రువు తనకంటే గొప్పవాడు ఉంటే ఆ ప్రభువుకి నిద్ర పట్టదండి. ఇది కట్టేద్దామని ఆ సౌండ్ వల్ల సభ ఎదురాగేస్తుంది. ఎప్పుడు శత్రువు లేనివాడు అదృష్టవంతుడు. కానీ శత్రువులు ఎక్కడో తోట ఉంటూనే ఉంటారు. దానికి గల కారణం కొంత మనమనస్సు అనుకోండి. ఏ ప్రొఫెషన్లో అయినా శత్రువు లేకుండా ఎలా ఉంటాడు? సాఫ్ట్వేర్ వాడికి హార్డ్వేర్ శత్రువు ఉంటాడు, హార్డ్వేర్ వాడికి సాఫ్ట్వేర్ శత్రువు ఉంటాడు. ఆఖరికి ఇంట్లో కూడా భార్యాభర్తలు ఒకరికొకరు శత్రువులు అయిపోతూ ఉంటారు. ఏదో ఇలాంటి పుణ్యాత్ములు ఉన్నారు కాబట్టి ఇంకా దేశంలో ఉంది. సంస్కారం ఇంకా నేర్పుతున్నారు. లేకపోతే ఇంత చిన్న పాపకి కాళ్ళకి దండం పెట్టాలనే కోరిక ఎలా వస్తుందండి? అది తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం. బోద్ధారో మత్సరగ్రస్త ప్రభవ స్మయదూషిత అని భర్తృహరి సుభాషితాలు రాశాడు. కలియుగంలో ఎవడికి వాడే నేనే పండితుండి నేనే ఉపన్యాసకుండా అనుకుంటాట. అందుకని చూస్తూ చూస్తూ ఎవరికి దండం పెట్టకుంది. మత్సరగ్రస్తులు అంటే ఈర్ష్య కలిగిన వాడు. ఇతరులకు చెప్పే ఊహ కలిగిన వాడికి అవతల వాడు నాకంటే ఎక్కడ గొప్పవాడైపోతాడు, వాడి దండం పెడితే నేను తక్కువైపోతానేమో అని నమస్కారం చేయాలనిపించదు. అదే అధికారం ఉందనుకోండి, అధికారంలో ఉన్నవాడు ఎవడో మాట్లాడాడు. ఎందుకని? వాడు ప్రభువు కదా. ఏ నేను ఆఫీసర్, నేను ఎందుకు అంటాను అంటాడు మాట్లాడితే. రిటైర్ అయ్యాక తెలుస్తుంది అనుకోండి. అందుకని మహానుభావులు కూర ఉన్నారు, అధికార అంతమునందు చూడవలదా ఆ అయ్య సౌభాగ్యములు. మంచి అధికారంలో ఉన్నప్పుడు ఎవడ మాట వాడు చెవిటాడులో నటిస్తాడు. రిటైర్ అయిపోయి వాడు మహావడదోడు, వాటి దగ్గర పనిచేసే వంట రోజు కూడా దోడు. కానీ మహాత్ములు తమకంటే కొంచెం వయస్సులో గొప్పవాళ్ళు అయినటువంటి వాడు, సంస్కృత పండితులు ఇలాంటి వాళ్ళు కనబడితే వినయంగా నమస్కరించేవారు. ఇవాళ నాకు ఎంత ఆశ్చర్యం కలిగిందంటే ఆ పాప వయస్సు మహా అయితే 8 ఏళ్ళో 9 ఏళ్ళో ఉంటాయి. అలా నమస్కారం చేయాలని ఒక కోరిక వచ్చిందంటే తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు ఆలోచించండి. దీనివల్ల నాకేమిటో తెలుసా? శిరస్సుని ఎవరి దగ్గరైనా వంచిన వాడు యావజ్జీవితం జీవితంలో ఏ కష్టం అనిపించట. అద్భుతమైన శక్తి పొందుతాడు. నేను చూసి ఎదిగి మాట్లాడుతున్న మాట. నేను మా గురువుల దగ్గర అలాగే వినయంగా ఉండేవాడిని. ఆ వినయం వల్లే పాండిత్యం వచ్చింది. వినయం వల్లే తపశ్శక్తి పెరిగింది. ఆ వినయం వల్లే హిమాలయ పర్వతాల్లో 6 నెలల పాటు తపస్సు చేయగలిగాను. మనుషులు చావకుండా బతకగలిగాను. ఎందుకంటే వినయంతో ఉంటే ఋషులు రక్షిస్తారు. ఎక్కడన్నా వీడికి లోపల నేను గొప్పవాడిని అహంకారం వస్తే ఆ క్షణం నుంచి వాడికి పతనం మొదలవుతుంది అన్నమాట. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి వ్యక్తికి ఎంతో కొంత అహంకారం అవి ఉంటాయి. ఆ సంస్కారం రావాలంటే అది గురువుల యొక్క అనుగ్రహం వల్ల రావాలి. ఇప్పుడు ప్రస్తుతం బ్రహ్మదేవుడి ఆజ్ఞ వల్ల స్నేహం చేసుకున్నా వీడు నాకంటే గొప్పవాడు, వీడున్నంత వరకు నాకు నా అధికారం దక్కదు, కాబట్టి వీడు ఎలా చంపాలి అని బ్రహ్మను అడిగాడు అతడు. అప్పుడు బ్రహ్మ అన్నాడు, ఈ వృత్రాసురుడు సామాన్యమైన ఆయుధాల వల్ల చావడు. వాడిని చంపాలంటే మహాతపస్సు చేసిన మనిషి ఎముకల వల్లే చస్తాడు. అనగానే అంత తపస్సు చేసి ఎముకల్ని దృఢంగా మార్చుకున్నవాడు ఈ ప్రపంచంలో ఎవరున్నారు అని మళ్ళీ బ్రహ్మని ఇంద్రుడు అడిగాడు. ఆయనే దధీచి అనే మహర్షి. ఆయన నైమిషారణ్యంలో మహాతపస్సు చేశాడు. అందువల్ల ఆయన శరీరంలో ప్రతి అవయవము కఠినంగా వజ్రంలా తయారయ్యాయి. ఆయన వెన్నుపూస నీకు దక్కిందా, దాంతో వృత్రాసురుని కొట్టావా, వాడు చస్తాడు. ఇంక ఏ రకంగానూ వాడు చావాడు అనగానే ఆయన ఆశ్చర్యపోయాడు. అంత శక్తి వాడి దగ్గరికి ఎలా వచ్చింది అంటే, దధీచి రోజు లేవగానే తన కులగురువైన శివుడికి నమస్కరించేవాడు. శివుడి దగ్గరే మంత్రోపదేశం పొందేవాడు. శివుడికి నమస్కారం చేయకుండా, శివోపాసన చేయకుండా ఏ పని చేసేవాడు కదట. కేవలం గురువుగా భావించి శివుడికి అర్చన చేయటం వల్ల ఆయన శరీరానికి అంత శక్తి వచ్చింది. ఆయన శరీరంలో ఎముకలు అంత గట్టిగా ఉంటాయట. మనం మెట్ల మంచి కింద పడితే మళ్ళీ 10 రోజులు లేవాం, కాలు ఫ్రాక్చరు. పొరపాటు నేల మీద పడ్డాము, ముక్కులు పెగిలితే మళ్ళీ ముక్కు అంతా ఇంత గట్టి అయ్యాలి. ఇది మన శక్తి. కానీ తపశ్శక్తి వల్ల అతని శరీరంలో ఎముకలు అంత దృఢంగా తయారయ్యాయి. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన శరీరంలో అవయవాలన్నీ తలొకటి పంచుకోండి, వాటితో ఆయుధాలు చేసుకోండి దిక్పాలకులంతా, ఆ ఆయుధాలతో వృత్రాసురుణ్ణి వాడి అనుచరుల్ని చంపండి అనగా వెంటనే వీళ్ళంతా దధీచి దగ్గరికి వచ్చారు. దధీచి దగ్గరికి రాగానే ముందు కార్యశూరులు కదా, పని చేయించుకోవాలనుకున్నవాడు వినయంగా నమస్కరించాలట. అవతల వాడితో పని ఉన్నప్పుడు తప్పనిసరిగా నమస్కరించాలి. మా గురువుగారు ఒక ఆయన అనేవాడు, రేయ్ ఎవరి దగ్గర పని ఉన్నప్పుడు దాసాంజనేయుళ్ళా ఉండు, పని అయిపోయాక వీరాంజనేయాలని అనేవారు. అలాగా ఎక్కువ మంది పని చేయదాక దండం పెడతారు, పని అయ్యాక మాత్రం నేనే గొప్ప అని అంటారు. కానీ దేవతలు అలా కాదు, విధంగా వినయంగా నమస్కరించి, దధీచి నువ్వు తపస్యాలివి, నీ శరీరం చాలా గొప్పది, నీ వల్ల ఉపకారం కోరి వచ్చాం, మాకు దానం చెయ్యి అని అడిగితే మీరు అడిగితే ఏమైనా ఇస్తాను అన్నాడే. ఆ మాట అన్నావు కదా, అదే మాకు కావాలి. నీ శరీరం మాకు ఇచ్చి నువ్వు చచ్చిపో అన్నారు వాడు. నాకు చావడానికి అభ్యంతరం లేదు, కానీ నాకు ఒక కోరిక ఉంది. మరణించే ముందు 88,000 నదులలో స్నానం చేయాలనే కోరిక ఉన్నది. ఆ కోరిక తీరకపోతే చావం. అన్ని నదుల్లో ఒకేసారి స్నానం చేయించండి అన్నట్టే. గంగానదిలో స్నానం చేస్తే యమునులో చేయలేం, యమునులో చేస్తే సరస్వతిలో చేయలేం, పోనీ 3 సంగమమైన ప్రయాగలో స్నానం చేసినా నర్మదలో స్నానం చేయలేం కదా. అన్ని నదులలో ఒకేసారి స్నానం చేయాలంటే చాలా కష్టం. పోనీ ఏదో 10-15 నదులు నీళ్ళు అంటే తెచ్చుకోగలుగుతాం, 88,000 నదుల నీళ్లు ఒకే చోట కొడతేగలడు. అందుకని వాడు మళ్ళీ తెల్లబోయి, బ్రహ్మదేవ అతడు చావడానికి ఒక కండిషన్ పెట్టాడు, 88,000 నదుల నీళ్లు ఒకేసారి కావాలంటే అన్ని నదుల నీళ్ళు ఎలా తెస్తాం అని అడిగితే ఆయన నవ్వి తన కమండలంలోకి అన్ని నదుల నీళ్లు ఆవాహన చేశాడు. గంగా ఇందులో గ్రహణగానే గంగ వచ్చి కూర్చుంది, యమున వచ్చింది, సరస్వతి వచ్చింది, నర్మద, సింధు, కావేరి, తాండవ, శారద, కృష్ణ, గోదావరి ఇత్యాది భూలోక నదులే కాక స్వర్గంలో ఉన్న నదులు, పాతాళంలో ఉన్న నదులు, మొత్తం నదులు చిన్న చితక అన్ని వచ్చి అందులో కూర్చున్నాయి. ఆ తర్వాత ఆయన ఆ కమండల జలం దధీచి నెత్తి మీద పోశాడు. ఆ నీళ్ళన్నీ కిందకు వచ్చాయి. ఆ నీళ్ళన్నీ పడిన ఒక కొండ ఏర్పడి అది ఇప్పటికీ నైమిషారణ్యంలో ఉంది. దానికి దధీచి కుండ అని పేరు. హిందీ వాడు దధీచి కుండ అని పిలుస్తారే, దధీచి మిశ్రిత కుండం అది. 88,000 నదుల యొక్క కలయికతో వచ్చిన కొండం. ఆ నీళ్లు శిరస్సులు తల్లుకుంటే మనం కూడా అన్ని నదులలో స్నానం చేసిన పుణ్యం పొందుతాం. నైమిషారణ్యంలో భాగవత సప్తాహం చేసినప్పుడు మాతో పాటు మా శిష్యులు అందరూ వచ్చి అందులో నీళ్లు నెత్తి మీద పోసుకున్నారు. కేవలం సూతగద్దీకి 12 కిలోమీటర్ల దూరమే, చాలా దగ్గరే. ఆ ప్రాంతంలో చాలా క్షేత్రాలు ఉన్నాయి. నైమిషారణ్యంలో హత్యాహరణ తీర్థం అని ఉన్నది. హత్య ఆహరణ తీర్థం అంటే హత్యా పాపాలు తొలగించే తీర్థం ఒకటి ఉంది. మహాద్భుతమైన దివ్యమైన ఎన్నెన్నో కుండాలు అక్కడ ఉన్నాయి. సరే అవన్నీ పక్కన పెడితే ఈ విధంగా దధీచి కోరిక తీరింది కదా. అప్పుడు ఆయన భార్యని పిల్లల్ని పిలిచి నేను శరీరం విడిచిపెడతాను కానీ మేము విడిచిపెట్టేస్తాను నీతో అన్నారు. అందరూ అలా కొడుకుని శరీరం విడిచిపెట్టేశారు. అప్పుడు ఇంద్రుడు వచ్చి ఆయన వెన్నుపోసి తీసుకున్నాడు. అది చక్కగా అరగదీసి చేతితో పట్టుకున్నాడు. అదే ఇప్పుడు ఇంద్రుడి చేతిలో వజ్రాయుధం. వజ్రాయుధం అంటే దధీచి యొక్క వెన్నెముక. తెల్లవారేస్తే రోజు వజ్రాయుధం అని పలుకుతున్నారే, అది కేవలం దధీచి ఎముక, వెన్ను ఎముక. లోపలున్న పేగుల్లో కుడివేపున్న పేగులు యముడు యమపాశములుగా సేకరించాడు. ఎడమవేపున్న వాటిని వరుణుడు వరుణ పాశాలుగా సేకరించాడు. ఈ పాశాలతోటే బలిచక్రవర్తిని గరుత్మంతుని కొడుకు దానం అయిపోయాక బంధించాడు. ఇంకా శరీరంలో తొలక అవయవం తీసుకుని కుబేరుడు మొదలైన వాళ్ళు ఒక్కొక్క ముక్క తీసుకుని ఒక్కొక్క ఆయుధం తయారు చేసుకుంటారు. ఇలా అవయవదానం చేయటం వల్ల దధీచి ఆ క్షణమే కైలాసానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆయన ఏమన్నాడు తెలుసా, ఈ శరీరం ఇవాళ కాకపోతే రేపైనా వెళ్ళిపోక తప్పదు, ఈ అపవిత్రమైన శరీరం ఇతరులకి త్యాగం చేయటం మహాపుణ్యం, అనేక దానములు చెయ్యడం వల్ల వచ్చే ఫలితం, అనేక యజ్ఞములు చెయ్యడం వల్ల వచ్చే ఫలితం, నిరంతరం పురాణం వినడం వల్ల వచ్చే ఫలితం, తీర్థయాత్రలు చేయడం వల్ల వచ్చే ఫలితం శరీరం దానం చేయటం వల్ల వస్తుంది. ఈ ప్రపంచంలో అన్నిటికంటే దానం గొప్పది, అందున శరీర దానం గొప్పది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ దానం వల్ల అంటే నా శరీరాన్ని దానం చేయటం వల్ల నా ఎముకలు, నా కళ్ళు, నా చేతులు, కీళ్ళు ఇతరులకు ఉపయోగపడ్డాయి, ఈ పుణ్యం వల్ల నేను శాశ్వతంగా కైలాసంలో ఉంటున్నానన్నాడు ఆయన. ఇది దధీచి చెప్పిన మాట. ఎంతకంటే గొప్ప ఉదాహరణ ఏమిటి, కాబట్టి మన శరీరంలో ఏవైనా అవయవాలు ఇతరులకు దానం చేస్తే మనకి నరకం వస్తుందన్నవాడు ఒట్టి మూఢుడు, సొంటవాడికి అక్షరం రాదని అర్థం, పురాణాలు చదవలేదని అర్థం. మన శరీరంలో అవయవాలు దానం చేసేయటం వల్ల ఈ శరీరం తగలబెట్టిన వాడికి పిండ ప్రదానాలు అంటవని చెప్పడం అజ్ఞానం. దానం చేసే కొద్దీ మన శక్తి పెరిగిపోతుంది, అందువల్ల అవయవ దానం నిశ్చింతగా చెయ్యొచ్చు అని దధీచి నిరూపించాడు. ఇవాళ అన్ని అలాంటి మహానుభావుల చరిత్రలే, గురు మహిమ కలిగిన వాడే చెప్పుకుందాం. పూర్వం జనక మహారాజుల వంశంలో విపశ్చిత్ అని పేరు కలిగిన ఒక ఆయన పుట్టాడు. ఆయన పేరు విపశ్చిత్. విపశ్చిత్ అనే శబ్దం వరకు పండితుడు అని అర్థం. మీలో ఎవరన్నా సుందరకాండం చదివితే విపశ్చిత అని ఉంటుంది, అంటే పండితుడు అని అర్థం అన్నమాట. బహువచనం కనుక విపశ్చిత్ అనేది బహువచనంలో విపశ్చిత అవుతుంది. ఈ చాలా గొప్పవాడు. శరీరం విడిచిపెట్టాక ఆయన్ని దేవదూతలు స్వర్గానికి పట్టుకెళ్ళారు. స్వర్గానికి వెళ్ళాలంటే ఎవరైనా నరకం మీదుగానే వెళ్ళాలి. ఎయిర్ ఇండియా ద్వారా వెళ్ళాలంటే ఈ చుట్టుపక్కల వాళ్ళంతా చికాగో వచ్చి వెళ్ళాలి. AI 126 ఎక్కాలనుకోండి మీరు, రోజు ఉదయం పూట 11 గంటలకో 12 పూర్వం 1 గంటకు ఉండేది, ఇప్పుడు 10:30కే మార్చేశాడు. అంటే డెమాయిన్లో ఉన్నవాడైనా, అదేదో మొలీనియోలో ఉన్న మిరియా, అదే మిరియా పోలీసులో ఉన్న, ఇండియానా పోలీసులో ఉన్న, ఎయిర్ ఇండియాలో వెళ్ళాలంటే మాత్రం షికాగో రావాల్సింది, అవునా? అలాగే ఎవరైనా స్వర్గానికి వెళ్ళాలంటే ముందు నరకాన్ని ఒకసారి టచ్ చేయాలి. అంటే షికాగో నరకం కాదండి, అప్పుడప్పుడు కాస్త చలికాలంలో నరకంలా అనిపించినా ఒకప్పుడు మీలాంటి పుణ్యాత్మలు ఉన్నారు కనుక స్వర్గంలాగా ఉంటుంది. ఒక్క చలికాలంలోనే భయంకరంగా ఉంటుంది. కానీ మొత్తం మీద ఎందుకు చెప్తానంటే నరకం చూడకుండా స్వర్గానికి ఎవడు వెళ్ళకూడదు, అదొక నియమం. కాకపోతే ఇలా నాలాంటి వాడి పురాణం విన్న వాళ్ళు స్వర్గానికి వెళ్ళేటప్పుడు బైపాస్లో పెడుతూ పై నుంచి అలా నరకం చూసి వెళ్ళిపోతారు, లోపలికి అడుగు పెట్టరు. ఎప్పుడు పురాణం విన్న పాపాత్తులు ఉంటారు కదా, వాళ్ళని మాత్రం నరకంలో వేసిన అది బీరుతారు. అప్పుడు వాడికి స్వర్గానికి వెళ్ళాలని వెళ్ళలేదు. ఈ విపశ్చిత్తు పరమ పుణ్యాత్ముడు. జనక మహారాజుల వంశంలో పుట్టిన వాళ్ళందరినీ జనకులని విదేహులని అంటారు. ఇతనికి కూడా విదేహుడనే పేరు. ఇతన్ని స్వర్గానికి తీసుకెళ్తూ ఉంటే దారిలో ఒక క్షణకాలం నరకం చూపించాలని యమకింకరు నరకం చూపించారు. ఓయ్ బాబాయ్, ఆ నరకం మీరు ప్రత్యక్షంగా మీరు చూడకుండా ఉండాలిగాక అని మిమ్మల్ని దీవిస్తున్నాను, ఒకవేళ మీకు చూడాలని కోరుకుంటే నేను పురాణం చెబుతున్నాడు, మధ్యలో ఏం చేయడం పర్వాలేదు, ఆ తర్వాత గ్యారంటీగా చూడగలుగుతారు. చూసినప్పుడు గురువుగారు బాగా గుర్తొస్తారు, అప్పుడు ఏం చేయలేరు అక్కడికి వెళ్ళాక. అది అంత భయంకరమైనది, దాని గురించి చాలాసార్లు వర్ణించాం, మీకు ఇప్పుడు చూపించాలనుకోవట్లేదు. చూపించాలనుకుంటే ఇండివిజువల్గా వదిలిగా సార్, ఆ నరకం చూస్తే విపశ్చిత్తే అడిగిపోయాడు. కుంభీపాకం, అసిపత్ర వనం, లాలా పూయూష నరకం, సారమేయోధనం, ఇలాంటి భయంకరమైన నరకాలు ఉన్నాయి. ఒక్కొక్క నరకం గురించి ఒకసారి విడిగా చెప్పుకుందాం. ఈ నరకాలు చూడగానే ఆయన వణిగిపోయి, ఇదేంటి, నేను ఎంతో పండితుణ్ణి, ధర్మ ప్రకారం యజ్ఞాలు చేశాను, అయినా నాకు ఈ కర్మయోగం ఎందుకు వచ్చిందన్నాడు ఆయన. అనగానే యమకింకరులు, మాకేం తెలుసండి, ఇంద్రుడు యముడు కలిసి మిమ్మల్ని కాసేపు యమలోకంలో అట్టే పెట్టమన్నారు, మేము దూతలం వాళ్ళ మాటని నిలబెట్టాం అనగానే ఇంద్ర యమ ఒకసారి రెండు అనగానే వాళ్ళు వచ్చారు ఆయన అంటే గౌరవం కొద్దీ. నేను ఏం తప్పు చేశానంటే యమలోకంలో నన్ను అట్టే పెట్టారు, మలమూత్రాల పక్కన కూర్చోవడం చాలు, అందులో పడక్కర్లా, ఆ వాసన చూడటమే పాపం కదా, అలాంటిది ఈ దరిద్రపు నరకంలో ఎందుకు ఎంతసేపు కూర్చోబెట్టారని అడిగితే, నువ్వు చాలా గొప్పవాడివే కానీ ఒకే ఒక్కసారి ఒక పొరపాటు చేసావు, నీకు ఇద్దరు భార్యలు, ఒక భార్య మీద కొంచెం ఎక్కువ ప్రేమ చూపించి రెండో వాడి మీద కొంచెం పక్షపాతం కొద్దిగా చూపించట, అది కూడా ఎవరికీ తెలియదు దేవతలకి తప్ప.
ఆ చిన్న స్వల్ప అపరాధం వల్ల నువ్వు కొంతసేపు నరకంలో ఉండవలసి వచ్చింది అన్నాడు. అంత ధర్మాత్ముడు కొద్దిగా పక్కవాడి మీద పక్షపాతం చూపిస్తేనే నరకానికి వెళ్ళాడంటే, ఇవాళ ఈ కలియుగ మానవులు మేము శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటున్నారంటే వీళ్ళు అంత అమాయకులు కదా. అప్పుడైనా అయితే ఎంతకాలం ఇక్కడ ఉండాలి అన్నాడు. ఎంతో అక్కర్లా, నువ్వు ఒక 42 నిమిషాలు ఈ నరకంలో ఉన్నావు కనుక నీ పాపం అంతా పోయినట్టే. ఎంత స్వల్ప అపరాధం చేసినా అపరాధం అపరాధమే. ఆ అపరాధం వల్ల నరకానికి వచ్చావు, నరకం చూసావు, దాంతో నీకు పాప ప్రాయశ్చిత్తం అయ్యింది, ఇక నిన్ను స్వర్గానికి పట్టుకుపోతామన్నారు. ఈలోపు ఏం జరిగింది, ఆ కుంభీపాక నరకం అనే నరకం ఆ పక్కనే ఉంది ఈయనున్న చోట. కుంభీపాక నరకం అంటే ఏంటనమాట, 64 చదరపు మైళ్ళు ఉన్న ఒక ఇనప కొండని పొయ్యి మీద పెడతారు. కింద కట్టెలు పెట్టి ఈ ఇనప కొండని బాగా ఎర్రగా చేసి అందులో నూనె పోస్తారు. ఆ నూనె అంటే వాళ్ళు మంచి నూనె కాదండి, ఆ నెయ్యిని మాంధాత కాలం నుండి వంటలు చేస్తారే కుళ్ళిపోయిన నెయ్యి, అలాంటి కుళ్ళు నూనె కంపు నూనె అందులో పోస్తారు. ఆ కంపు నూనె మరిగిపోయి వాసన వస్తూ ఉంటే ఈ పాపాత్ముడిని అందులో వేసి మైసూరు బజ్జి చల్లపొణుకు మిరపకాయ బజ్జి వేయించినట్టు వేయిస్తారు. అమ్మో చాలా భయంకరంగా ఉంటుంది. అసలు ఆ నూనె వాసనే తట్టుకోలేరు. అందులో వేగిపోయాక వాడి అలా మూకుడుతో పైకెత్తుతారు, ఎత్తగానే మళ్ళీ వాడి శరీరం యథాతథంగా అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ అమకంకర్లు, ఒరే ఆ మూకుడులో వేగినప్పుడు ఎలా ఉన్నావురా అంటే చచ్చినంత పని అయిందండి, చచ్చి ఇక్కడికి వచ్చాక కూడా మళ్ళీ ఇంకో సావు అని ఇప్పుడు నాకు అర్థమైంది, ఇదే చచ్చేసావు అంటే మీకు పుణ్యం ఉంటుంది నన్ను వదలండి అంటే మళ్ళీ అందులో వేస్తారు. అలా ఒకసారి కాదు, వాడు చేసిన పాపాన్ని బట్టి 1000 ఏళ్ళు 10,000 ఏళ్ళు 100 ఏళ్ళు ఈ శిక్షను పెంచాలి. సావు ఉండదు, ఎందుకంటే వాడు చచ్చి అక్కడికి వెళ్ళాడు, యాతనా శరీరానికి బాధ ఉంటుంది, సావు ఉండదు, అందుకని నరకం అన్నారు దాన్ని. అలాంటి నరకంలో ఉన్న వాళ్ళంతా ఈయన ఇంక స్వర్గానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడుగా, ఈయనకి 42 నిమిషాలు శిక్ష అయిపోయింది వెళ్ళిపోతూ ఉంటే మహాత్మా విపశ్చిత్తు వెళ్ళిపోకు నువ్వు ఎక్కడుండు అన్నారు. ఆయన వెనక్కి తిరిగి ఎందువల్ల ఆగమంటున్నారంటే, నువ్వు రాని క్రితం ఈ నరకంలో మేము నానాయాతన పడ్డాం, కానీ పరమ పుణ్యాత్ముడవైన నువ్వు ఇక్కడ కొంతసేపు ఉండడం వల్ల ఈ నరకం కూడా స్వర్గంలా మారిపోయింది. నీ దగ్గర నుంచి చల్లని గాలి వచ్చింది, పుణ్యాత్ముల వల్ల నరకంలో ఉన్న వాళ్ళకి శిక్షలు తగ్గుతాయి, సుఖం కలుగుతుందని నాకు అర్థమయ్యింది అని ఎవడికి వాడే, నీ వల్ల మేము సుఖపడుతున్నాం, నువ్వు కాసేపు ఉండి నాయన, నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ ఈ వేడి తట్టుకోలేము, పుణుకుల్లా వేగలేము, రక్షించు అని మొరపెట్టారు. వెంటనే పాపకి జాలి కలిగింది, చాలా ఉత్తముడు ఆయన, అందుకని జాలి కలిగి, దేవతలారా ఓ ఇంద్రాయమ నేనుంటే వాళ్ళకి సుఖం కలుగుతుందిట, అందువల్ల నేను ఎక్కడే ఉండిపోతానంటే కుదరదండి, ఉంటామన్నా కుదరదు, నేను B1 B2 వేసా, అదే అమెరికా వాళ్ళు ఏదో 6 నెలలు ఉండమంటారు పేరెంట్స్ని, నీకు అలా ఇవ్వలేదు, మేము 42 నిమిషాలే వేసా ఇమ్మిగ్రేషన్ ఇచ్చాము, ఈ 42 నిమిషాలు దాటాక నువ్వు ఉంటామంటే ఏమో నువ్వు వెళ్ళిపోవాలి స్వర్గానికి అన్నాడు. కాదండి, నేనుంటే వాళ్ళకి సుఖంగా ఉందిట, అందువల్ల దయతో నాకు అనుమతి ఇవ్వమంటే ఎలా కుదురుతుంది అన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన వెళ్ళి అన్నాడు, అయితే ఓ పని చేద్దాం, నా పుణ్యం ఎంత ఉందో చెప్పండి అన్నాడు. నీ పుణ్యమా, అది ఎవరూ వర్ణించలేము, అన్ని పుణ్యాలు చేసావు, పాపం అసలు లేనే లేదు, ఏదో నాన్నకే వస్తే ఇంత చేసావు, కానీ నీ పుణ్యం ఎంత ఉందో చెప్పలేము అని అద్భుతంగా వర్ణించారు. మార్కండేయ పురాణంలో ఉంటుంది ఆయన గొప్పతనం. తారల లెక్క కాగ సికతాతటి లెక్క సముద్ర వారి ముగ్ధారల లెక్క కాగ, నాయన ఆకాశంలో నక్షత్రములు లెక్క పెట్టడం ఎంత కష్టమో నీ పుణ్యం లెక్క పెట్టడం అంత కష్టం. అంటే నక్షత్రాలు ఎన్నున్నాయో అవైనా లెక్కెట్టచ్చేమో, నువ్వు చేసిన దానములు వర్ణించలేము. సముద్ర తీరంలో ఇసుక ఉంటుందే, ఆ ఇసుక రేణువులు ఒక్కొక్క రేణువు లెక్క పెట్టచ్చు, కానీ నీవు చేసిన దానములను వర్ణించలేము. వారి ముగ్ధారల లెక్క, వర్షాకాలంలో మేఘాల నుండి కిందకి వర్షపు బిందువులు పడుతూ ఉంటాయి, ఆ వాటర్ డ్రాప్స్ కూడా లెక్కెట్టచ్చట, నీటి బిందువులు కూడా వర్షం నుంచి పడుతున్నవి లెక్కెట్టచ్చు, కానీ నీ పుణ్యం లెక్క పెట్టలేము. అంత పుణ్యం నీది. ఇప్పుడు నీకు ఈ నరకంలో ఉన్న వాళ్ళ మీద జారి కలిగింది, దీనివల్ల ఏమైంది, ఇన్నారకులందు పుట్టిన ఘృణామతి లక్ష గుణం బులయ్యడిన్, ఈ నరకంలో ఉన్న పాపాత్ముల మీద నువ్వు జారి పడ్డావు, జారి చూపించటం వల్ల ఇంతవరకు నువ్వు చేసిన పుణ్యం లక్షరెట్లయింది అనగాని, నా పుణ్యం అంతా వాళ్ళకి ధారపోస్తున్నాను, నా పుణ్యం వాళ్ళకి సమర్పించి వాళ్ళని స్వర్గానికి పంపండి, వారి బదులుగా ఆ నరకం నాకు ఇవ్వండి అనగాని, క్షణాలలో ఆ నరకంలో ఉన్న వాళ్ళంతా విమానాలు ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయారు. ఈయన నా పుణ్యం ఇస్తున్నాను అన్నంత మాత్రం చేతనే
వారికి పుణ్య ఫలితం వచ్చింది, నరకం పోయింది. ఇది మార్కండేయ పురాణంలోని అద్భుతమైన చరిత్ర, దత్తాత్రేయ చరిత్రలోని ఒక భాగం. అప్పుడు ఆయన అన్నాడు, అయితే నన్ను నరకంలోకి దోసేయనంటే ఇంక నీకు నరక అక్కడ తిరాను ఆయన, నీ పుణ్యం ధారపోయడంతో ఇక నీ పుణ్యం లెక్కలే అంత అయిపోయింది, అనంత పుణ్యం వచ్చింది. శరీరము, ధర్మము, సత్యము ఇటువంటివి ఇతరులకు దానం చేసినటువంటి వాళ్ళకి అనంత పుణ్యం వస్తుంది. నువ్వు బతికొండగా శరీరంతో పుణ్యం చేసావు, ఇప్పుడు ఆ పుణ్యం వీళ్ళకి ధారపోసావు, ఇక నీకు తిరుగులేదు అని వరమిచ్చారు అని ఏం చెప్పారు అక్కడ. మానవుడు తన శరీరములోని ఏ అవయవమైన లేదా తన శరీరంతో ఇతరులకు ఏ విధమైన సహకారం చేసినా, వాక్కుతో కానీ, మనస్సుతో కానీ, చేతలతో కానీ ఇంత సహకారం చేస్తే అది కొండంత ఫలితం వస్తుంది. శరీర దానం చాలా గొప్పది, వాగ్దానం చాలా గొప్పది, మానసిక దానం ఇంకా గొప్పది. నువ్వు ఇలా ఇవన్నీ చేసావు, అందువల్ల నీకు తిరుగులేని పుణ్యం వచ్చిందన్న. కాబట్టి ఎప్పుడైనా మీరు ఇతరులకి శరీరంలో అవయవాలు దానం చేయాలని కోరిక వస్తేనే పుణ్యం వచ్చేస్తుంది. ఇక శరీరం దానం చేస్తే ఇంకెంత గొప్ప పుణ్యం వస్తుందో ఆలోచించండి. కాబట్టి ఎముకలు దానం చేసినా, కళ్ళు దానం చేసినా, కీళ్లు దానం చేసినా ఇక వాడికి ఎప్పుడు నరకం ఉండదు, శాశ్వత స్వర్గం వస్తుందని మార్కండేయ పురాణము చెబుతుంది. ఇక శిబి చక్రవర్తి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలా గొప్పవాడు, హరిశ్చంద్రుడికి మామ, ఆయన కూతురు కాబట్టి, శిబి కూతురు కాబట్టి చంద్రమతికి సైభ్య అని పేరు, శిబి కూతురు ఆవిడ సైభ్య. ఆయన చాలా పరాక్రమవంతుడు, అంత దాత. ఆయన దాతృత్వం పరీక్షించాలి అనుకున్నారట ఇంద్రుడును అగ్నిదేవుడు. వెంటనే అగ్నిదేవుడు ఒక పౌరు రూపం ధరించి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంద్రుడు ఒక డేగ రూపంతో ఈ పౌరాన్ని తరుగుకుంటూ వచ్చాడు. పౌరం పరుగు పరుగునొచ్చి శిబి చక్రవర్తి చేతి మీద వారి, శిబి శిబి నన్ను రక్షించనగాని నీకు ప్రాణదానం చేస్తున్నాను అన్నాడు ఆయన. ఇంతలో వెనకే డేగ వచ్చింది. ఈ డేగ వచ్చి, శిబి చక్రవర్తి, ఈ పౌరం నా ఆహారం, నేను దాన్ని తినాలనుకున్నాను, ఎంతలో నువ్వు దానికి ప్రాణదానం చేసావు, ఒక ప్రాణం రక్షిస్తే ఇంకో ప్రాణం పోతుంది, ఇప్పుడు అది లేకపోతే నేను చచ్చిపోతాను, ఒక ప్రాణిని రక్షించి ఇంకో ప్రాణిని చంపడం ధర్మమా, నాకు కూడా ఆహారం ఇయ్యండి. అప్పుడు ఆయన, పౌరానికి ప్రాణదానం చేస్తానని వాగ్దానం చేశాను కాబట్టి దాన్ని నీకు ఇవ్వను, ఇతర జీవుల్ని చంపి ఆ మాంసం పెట్టే అధికారం నాకు లేదు, ఆ పౌరం ఎంత బరువు ఉందో అంత బరువు నా శరీరం అవసరమే నీకు దానం చేస్తానన్నాడే. ఇతర జీవుల్ని చంపి దానం చేయటం ధర్మం ఎలా అవుతుంది? ఆ పౌరాన్ని ఒక త్రాసులో పెడతాను, రెండో త్రాసులో నా శరీరం మాంసం ఉంచుతాను, ఆ పౌరం ఎంత బరువు ఉందో అంత మాంసం రెండో త్రాసులో ఉంచుతాను, దాన్ని తిని నువ్వు తృప్తి పొందరు కానీ అలాగే అంది డేగ. వెంటనే ఆయన ఓ తక్కెడ తెప్పించాడు. పౌరం తక్కెడ అని ఒకటి ఉండేదిలేండి, అందులో ఒక పళ్ళెంలో పౌరాన్ని పెట్టారు, రెండో పళ్ళెంలో ఒక కత్తి తెచ్చి తన చేతులకున్న మాంసం అంతా పెడలు ఎలా కోసాడు, అది ఆ రెండో తక్కెడలో వేశాడు. ఎంత మాంసం వేసినా పౌరమే బరువు ఉంది, చూడడానికి ఎంత ఉంది కానీ దుంపదానికి ఎంత బరువు ఉంది ఏమిటనుకున్నాడు ఆయన. వెంటనే కత్తి తీసి తొడల మాంసం కోసాడు, ఏదో బంగిని పిల్లమావుడికే కోసేసినట్టుగా. ఈ మాంసం ముద్దలన్నీ అందులో వేస్తూనే ఉన్నాడు, రక్తం కారుతూనే ఉంది ఆయన శరీరం నుంచి. ఎంత మాంసం అందులో వేసినా పౌరం ఎక్కువ బరువుగా ఉంటే ఆయన ఆశ్చర్యపోయి తానే వచ్చి తక్కెట్లో కూర్చుని నన్ను తినే అన్నట్ట. ఆ మహాదానానికి ఆశ్చర్యపోయి దేవతలు పైనుంచి పుష్పవర్షం కురిపించారు. వెంటనే డేగ కాస్త ఇంద్రుడిగా మారిపోయింది, పౌరం అగ్నిగా మారిపోయింది. అప్పుడు ఇంద్రుడు అగ్ని ఆయన్ని ఆశీర్వదించి ప్రేమగా చేత్తో నివరగానే, ఆ మాంసం కోయటం వల్ల శరీరం నుంచి రక్తం కారిపోతుంది, ఆ రక్తం అది ఆగిపోయి శరీరం మళ్ళీ అందంగా తయారయ్యింది. నాయనా శిబి, ఒక అల్పమైన పక్షి కోసం నీ శరీరమే త్యాగం చేసావు, ఇటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండరు, తన శరీరంలో ఏ భాగం దానం చేసినా పుణ్యాత్ముడు అంటే నువ్వు శరీరమే దానం చేసావు, నీ కీర్తి భూలోకంలో శాశ్వతంగా ఉంటుంది, నువ్వు శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉండు అన్నారు వాళ్ళు. శరీరం విడిచిపెట్టాక బ్రహ్మలోకానికి పో అన్నారు. అందుకే ఇప్పటికి కూడా శిబి చక్రవర్తిని తలుచుకుంటున్నాం, బలి చక్రవర్తిని తలుచుకుంటున్నాం, విపశ్చిత్తుని తలుచుకుంటున్నాం, దధీచిని తలుచుకుంటున్నాం. వీళ్ళంతా కేవలం త్యాగం వల్ల నిలబడిన మహానుభావులు వాళ్ళు. అందుకే భర్తృహరి సుభాషితాల్లో లోభశ్చేద్ అగుణేన కిం అన్నాడు, పిసిరి కొట్టుతనం ఒక్కటి ఉంటే ఇంక వేరే ఏ పాపం ఉండక్కర్లేదట. ప్రపంచంలో అన్ని దుర్గుణాల్లోకల్లో గొప్ప దుర్గుణం పిసిరి కొట్టుతనం అనమాట. ఒక్కొక్కరు ఉంటారండి బాబు, మరి ఎలా పడతారో, ఏ జన్మలో పడతారో తెలియదు కానీ, ఒక్క 2,000 రూపాయలు తగ్గిందిట అమెరికా రావడానికి టిక్కెట్టు. నేను ఎదిగిన కుర్రాడు ఉన్నాడు, కుర్రాడు అన్నానికి వెళ్ళేది ఇప్పుడు పెద్ద అడిగిపోయాడు అనుకోండి, 2,000 ఈ 2,000 కోసం వాళ్ళ అమ్మా నాన్నని హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి ముప్పు తిప్పలు పెట్టి ఇక్కడ తీసుకొచ్చాడు. 3 రోజులు ప్రయాణం. ఈ 2,000 కోసం వాళ్ళు ఎంత యాత్ర పడిపోతారు, ఈ లోపు ఏం తింటారు తస్తారు చెప్పండి, దిక్కుమాలి 2,000 రూపాయల కోసం ఇంత పిసులు కొడతామా. ఇలాంటివి చూసినప్పుడే కర్మయోగం అనిపిస్తుంది అన్నమాట. డబ్బు జాగ్రత్తగా ఉండడం వేరు, తీనాశితనం వేరు. ప్రాణం పోయినా సరే డబ్బు తీరు కొంతమంది, అంతా మీలాగే త్యాగరాజులు ఎక్కడ ఉంటారులేండి. కాబట్టి అలాంటి దౌర్భాగ్యులు మహాపాపాత్ములంతా నరకానికి పోతారట. అందుకని లోభ చేత్ అగుణేన కిం, లోభం అనే ఒక్క దుర్గుణం ఉంటే వేరే దుర్గుణములు ఉండక్కర్లేదు, వాడికి అదే నరకం పోమన్నారు భర్తృహరి సుభాషితాల్లో. పైన ఈ భర్తృహరి సుభాషితాల పుస్తకం ఉంది శైలేష్ దగ్గర, వెళ్ళేటప్పుడు ఒకసారి చూసి చూడండి, అందులో ప్రారంభంలోనే ఉంటాయి ఆ శ్లోకాలు వరసలు. కాబట్టి ఎందుకు చెప్తానంటే దానం చాలా గొప్పది, లోభం నరకం. మన శరీరంలో ఏ అవయవ దానం చేసినా దానివల్ల మీకు ఏ నరకము రాదు, వచ్చే జన్మ అసలు రానే రాదు, వస్తే ఉత్తమ జన్మ వస్తుంది. అంతేగాని కన్ను దానం ఇస్తే వచ్చే జన్మలో కన్ను లేకుండా పుడతాడు, ఎముక దానం చేస్తే ఎముక లేకుండా పుడతాడు అని ఎవడన్నా చెబితే వాడు ఉట్టి సొంట అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. కాబట్టి ఏదైనా అనుమానం వస్తే వ్యాసుడు అడగండి. ఎంత విషయం చెప్పకపోతే అర్థం కావట్లేదు కనుక అందరూ బెంగ పెట్టుకుంటారు కాబట్టి ఈ విషయం చెప్పవలసి వస్తుంది. ఎంత అదృష్టం అండి, కావాలంటే ఎవరన్నా అడగమనండి, నా శరీరాన్ని బతుకుంటుగానే ఇచ్చేస్తాను, పట్టుకుపోమనండి, ఏం పర్వాలేదు నాకు అసలు ఆ విషయంలో ఏమాత్రం బెంగలేదు. హాయిగా నా తలకే ఎవడన్నా తీసుకుపోతానంటే అంతకంటే ఆనందం మరొకట్లేదు, తొందరగా తలకే పట్టుకుపోతే నాకు ఈ తిరుగుడు కూడా ఉండదు, నేను హాయిగా వైకుంఠానికి వెళ్ళిపోతాను, అక్కడ విష్ణు దగ్గర కూర్చుని పురాణం చెప్పుకుంటాను, ఇక్కడ మీకు చెప్పే బదులు అక్కడ చెబితే ఇంకా లాభం, ఆయన వింటాడు ఆనందంగా వింటాడు, అక్కడేమో ఎప్పుడూ లైవ్ ఇవ్వచ్చు, కంప్యూటర్ అక్కర్లేదు, అక్కడ గందరగోళాలు అక్కర్లేదు, భోజనాలు కూడా అక్కర్లేదు, ఎక్కువ ప్రయాణం చేస్తే కడు తిరుగుతున్నాయి తలనొప్పి వస్తుందనే బెంగ అసలే లేదు. కాబట్టి ప్రాణం పోతుందనే బెంగ వద్దు, ఎప్పుడో ఒకనాడు దిక్కుమాల శరీరం పోవలసిందే. తుచ్చమైన పోయే శరీరం కోసం దానం ఆపద్దు. అందువల్ల ఈ దృష్టిలో పెట్టుకుని మీలో ఎవరికైనా భవిష్యత్తులో ఇలాంటి అనుమానం వచ్చినప్పుడు ఈ కథ చెప్పండి, లేదా ఎవరైనా అడిగినప్పుడు పద్మాకర్ గారు ఫలానా ఉదాహరణలు చెప్పారు వాటి బట్టి చెబుతున్నాం అవయవ దానం చెయ్యండి అని చెప్పండి, అదే గొప్పదన్నమాట. బాగా పాతకాలంలో దానం యొక్క మహిమని తెలియజేసే ఒక అద్భుతమైన పాట ఉండేది, సతీ సుమతిని ఒక సినిమా ఉంది, చాలా గొప్ప సినిమా అంటే ఆ రోజుల్లో సినిమాలు కావ్యాలు, వాళ్ళు రాసిన వాళ్ళు, పాటలు రాసిన వాళ్ళు, సంభాషణ రాసిన వాళ్ళు పండితులు, అక్షరం ముక్కలు అనేటువంటి వాడు పిచ్చి పిచ్చి పాటలు రాసిన కాలం కాదు అది. సరే ఆ రాత ఆ పాట ఎంత అద్భుతంగా ఉండేది ఆ రోజు. పెంగళి నాగేంద్రరావు గారు లాంటి పండితులు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంటారు తెలుసా, ఆయనకి రాని భాష లేదు, సంస్కృతం తెలుగు ఇంగ్లీషు ఇవి రావడం పెద్ద గొప్ప కాదు, ప్రాకృతం అని ఒక భాష ఉన్నది, ఆ ప్రాకృత భాషలో పండితులు ఆయన. గుణసుందరి కథలో ప్రాకృత భాషలో పాట రాశాడు, అది ప్రాకృతం కూడా తెలియదు మన పురాకృతం అలా ఏడిసి, పైశాచిక భాషను కూడా నేర్చుకున్నవాడు ఆయన, భాషల్లో పైశాచిక భాష ప్రాకృత భాష పూర్వకాలంలో అందరూ నేర్చుకునేవారు. మేము చదువుకునే రోజుల్లో సంస్కృతంతో పాటుగా ఇవి నేర్పిన తర్వాతే సంస్కృతం నేర్పేవారు, ఎందుకంటే తెలుగులో మీరు మాట్లాడుతున్న చాలా మాటలు ప్రాకృతం, సంస్కృతంలో అగ్నిహి అది ప్రాకృతంలో అగ్గి అవుతుంది, తెలుగులో అగ్గి అగ్గి అంటున్నావు లేదా, ఈ అగ్గి అనేది ప్రాకృతం నుంచి వచ్చిందనమాట. అంగారహ అంటే నిప్పు, అది ప్రాకృతంలో ఎంగాలో, తెలుగులో ఇంగళం అంటారే అదే, ఇంగళంలో పడ్డాడరా అంటే అది అనమాట. ఇలా చాలా పదాలు సంస్కృతం నుంచి ప్రాకృతం నుంచి కూడా వచ్చాయి. అప్పట్లో చక్కగా లింగ్విస్టిక్స్ అలా నేర్పేవారు. అసలు మరీ దారుణంగా ఉంది, ఆ మధ్యలో ఒకసారి అట్లాంటాలో దిగానండి, చాలా కాలం క్రితం 2011లో ఏదో సభ కోసం వెళుతూ ఉంటే కాస్త ఆ మాత్రం దిట్టంగా ఉన్న ఒక ఆవిడ విమానంలో దిగింది, నన్ను ఆవిడని కూడా తీసుకెళ్ళడానికి ఒకే కారు వచ్చింది, ఆవిడ ఏదో సినిమాల్లో నటిస్తుంది బాబు, అందుకే నిండుగా ఉంది చక్క దిగ్గానే ఇక్కడ చెలి ఉందా అంది, నేను బుర్రపొక్కున్నాను. ఆ అడిగింది ఆవిడ కారులో తీసుకెళ్ళడానికి వచ్చిన ఆయన జగదీష్ గారు అంటారు, ఎవరో కారులో తీసుకొచ్చారు అక్కడికి, ఆయన్ని చెలి ఉందా అంటుంది అంటారా, ఈవిడికి చెలి ఎందుకు అనుకుంటూ ఉంటే ఆయన అన్నాడు, ఏం చెలిమ్మా అన్నాడు బాబు, ఆయనకి అర్థం కాలేదు, అదేంటండి ఇక్కడ బాగా చలి ఉంటుందని చెప్పారు, చలి కాదు చలికి వచ్చింది తెప్పలేదు, చలి ఉందా అనడానికి చలి ఉందా అంటుంది అనమాట, అంటే దంత్యం సా అని పలకడం కూడా రాదు చలి అంటుంది ఆవిడ, చలి అంటే స్నేహితురాలు లేక ప్రేయసి అని అర్థం, ఈవిడికి ప్రేయసి ఏమిటనుకుంటాను నేను, అలా ఉంది మన భాష మహాత్ములు.
ఇటువంటి వాళ్ళంతా సినిమాలో నటించి లేనిపోయిన పిచ్చి పిచ్చి డైలాగులు చెబుతూ అంటే మీకు ఏమొస్తుందండి భాష? ఆ సినిమాలు చూడటం కంటే చెమ్మున్నేళ్లలో దూకి చావడం మంచిది అని నేను లేదు వ్యాసుడు అన్నాడు భవిష్య పురాణంలో. అందువల్ల ఎందుకు చెప్తారంటే పాతకాలంలో ఆ భాష, ఆ గాంభీర్యం, ఆ గంధర్వ గానం వాళ్ళు ఉచ్చరిస్తూ ఉంటే ప్రత్యక్షత స్పష్టంగా ఉండదు. సరే చంచులక్ష్మి లాంటి సినిమాల్లోనూ వాటిలోను పీసీసీలో పాడితే ఎలా ఉంటుంది? ఎందుకు చెప్తానంటే సతీ సుమతిలో చాలా గొప్ప పాట, సుశీల గానంతో అమృతంలాగా పాడేసి నిజంగా పాటకి ప్రాణం పోసింది. దానం ధర్మమే వేదాల నీతి సారం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం, జపమాచరించే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. జపమాచరించే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. నిరతాన్న దానమే నీ పెన్ని దానం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల. మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల. నెరదాత పేరే నిలిచేది ధరణి, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. ఎంత చక్కగా రాశాడు, ఎంత అద్భుతమైన సారం రాశాడే. దీనికి అర్థం కూడా చెప్పవలసిన అవసరం లేకుండా లేదా మీ దీంట్లో? నిరంతరం జపం చేసుకునే జటాజూటాలు ధరించిన తపస్సు చేసుకునేవాడి కంటే ఇంటికి వచ్చిన వాడికి ఇంత అన్నం పెట్టేవాడు ఉన్నాడే వాడు ఎక్కువ పుణ్యం పొందుతాడు. అందుకని దానాలు చేసే సంసారి మిన్న, జపమాచరించే జడధారి కన్నా. జపం చేసే జడలు ధరించిన వారి కంటే దానం చేసే సంసారంలో ఉన్నవాడు గొప్పవాడు. నిరతాం అంటే ఎల్లవేళలా ఇంత అన్నం పెట్టేవాడికి ఉన్న పుణ్యం ఇంకెక్కడా ఉండదు, అది వాడికి పెన్నిధానం అన్నాడు ఆయన. నిధానం అంటే నిధి. పూర్వం డబ్బులు అలా పోగు చేసో తోట పెడితే దానికి నిధి అని పేరెట్టేవారు. పెద్ద నిధి పెన్నిధి అన్నమాట. మరి నాయన ఈ లోకంలోను పై లోకంలోను ఒకవేళ పునర్జన్మ ఉంటే ఆ పునర్జన్మలోను ఇవాళ నువ్వు చేసిన ఈ దానమే ఎంత నిధి అయి నీ వెంట వస్తుంది. ఎంత గొప్ప మహారాజైనా ఈ భూమిని విడిచి పైకి పోయేటప్పుడు వాడితో పాటు ఎవడన్నా ఏదైనా పట్టుకెళ్ళగలడా? అలా పట్టుకెళ్ళగలిగితే ఎవడు పాడే ఆ ఇల్లు పట్టుకుపోయాడు పైకి. నాకు కోరిక ఉంది, బ్రహ్మాండంగా ఉంది నా ఇల్లు, నాతో పాటు స్వర్గానికి పట్టుకుపోయి అక్కడ కూడా అందరూ ఉండాలని అనిపిస్తుంది. కానీ మన శరీరమే మనతో ఇల్లేం పట్టుకెడతాం? అలా పట్టుకెళ్ళే స్థితి ఉంటే అమ్మ బాబోయ్ ఒక్క రూపాయి కట్టి పెడతావా? మొత్తం డాలర్లని నరకానికి పైలోకానికి పట్టుకుపోవడం, అదేదో సినిమాలో సూర్యకాంతం తనతో పాటు నరకానికి ఒడియాలు పట్టుకుపోతుంది. వాళ్ళు వచ్చి ఇదేంటి ఒడియాలు అలా వచ్చో తీసుకొని పారేస్తారు. వాడు ఇమిగ్రేషన్ దగ్గర కస్టమ్స్ ఆఫీసర్ లాంటి వాడు, మనం పచ్చడి తీసుకొస్తే అందులో పారేసినట్టుగా ఒడియాలు పారేశారు. కాబట్టి ఒడియాలు పట్టుకెళ్ళలేం, బిడియాలు పట్టుకెళ్ళలేం ఉట్టి భ్రమ. ఎంత మహారాజైన భూమిని విడిచిపెట్టి పైకి వెళ్ళేటప్పుడు తనతో పుణ్యమో పాపమో పట్టుకెడతాడు తప్ప ఏ వస్తువు పట్టుకెళ్ళలేడు. కానీ దానం చేసిన వాడి పేరు శాశ్వతంగా ఉంటుంది. అందుకే శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి లాంటి మహానుభావుల పేరు నిలబడ్డాయి తప్ప మిగిలిన పేనాసాల పేరు నిలబడలా. కాబట్టి కూడా అవయవదానం చేయడం చాలా గొప్ప, దాని గురించి ఏ విధంగా పెట్టుకోకర్లేదు. ఈ విషయాలన్నీ అందజేశాడు కాబట్టే వ్యాసుణ్ణి గురువు అన్నారు. ఇవాళ గురు పూర్ణిమ అంటే వ్యాస పూర్ణిమ. రేపు రాబోతున్నది ఆషాఢమాసం, క్రమంగా జ్యేష్ఠమాసం పెడుతుంది, ఆషాఢమాసం వస్తుంది. ఆషాఢమాసంలో పూర్ణిమ నాడు సరిగ్గా మధ్యాహ్నం వేళ యమునా నది తీరం దగ్గర జన్మించాడు ఆయన. ద్వీపము అంటే తీరము అని అర్థం.
యమున యొక్క దీపంలో ఆ ప్రాంతంలో పుట్టాడు గనక ద్వైపాయనుడు అన్నారు ఆయన. ఆయన అచ్చం కృష్ణుడిలాగా నీలంగా ఉండేవాడు, నల్లని వాడు గనక కృష్ణుడు అన్నారు. వెరసి కృష్ణద్వైపాయనుడు, నల్లని వర్ణంలో ఉన్న ద్వీపంలో జన్మించిన మహాత్ముడు. సత్యవతి పుత్రుడు గనక సాత్యవతీయుడని, పరాశరుడు కొడుకు గనక పారాశరుడని అన్నారు. ఆ మహాత్ముడి కంటే గొప్ప గురువు ఎవరున్నారు ఈ ప్రపంచంలో? గురు పూర్ణిమ అంటే ఆయనది, తర్వాత చాలామంది వచ్చారు కానీ ఇవాడు గురు పూర్ణిమని మనం జరుపుకుంటున్న ఆషాఢ పూర్ణిమ, వ్యాస పూర్ణిమ, వ్యాసుడు పుట్టినది. ఆయనే పుట్టకపోతే ఇవాళ ఈ ధర్మాలు అధర్మాలు ఏమీ తెలిసేవి కావు. మానవులు గొల్లు అని పాపాల్లో పడి నశించిపోయేవారట. ఆయన పుట్టని క్రితం ఏది మంచో ఏది చెడ్డో తెలియక ఎక్కువ మంది చాలా ఇబ్బంది పడ్డారు. యమలోకంలో యముడు కూడా అడిగిపోయేవాట, ఈ పాపాత్మలో ఎక్కువైపోయారు వీళ్ళని ఎలా శిక్షించాలని. అక్కడంతా మొత్తం అసలు ఇమిగ్రేషన్ లేకుండా అయిపోయింది, అంతమంది పాపాత్ములు పెరిగిపోయారు. ఆయన వచ్చాక ధర్మాలన్నీ విభజించాడు. విభజ్య వేదాన్ చతురః శిష్యాన్ అధ్యాపయత్ పురా. ముందుగా వేదాలను విభజించాడు ఆయన. వ్యాసునికి పూర్వం వేదాలు కలగాపులకంగా ఉండేవి, పండితులు తప్ప దాన్ని ఎలా ప్రవేశించాలి ఎలా ముగించాలో సామాన్యుడికి తెలిసేది కాదు. అందుకని అందరికీ అందుబాటులో ఉంచడం కోసం వేదములను నాలుగుగా విభజించి వాడికి ఒక క్రమ పద్ధతి పెట్టాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని వాటికి పేర్లు పెట్టాడు. పైలుడు అనే శిష్యుడికి ఋగ్వేదం ఇచ్చాడు, వైశంపాయనుడికి యజుర్వేదం ఇచ్చాడు, సుమంతుడికి అథర్వణ వేదం ఇచ్చాడు, సామవేదాన్ని జైమిని మహర్షికి ఇచ్చాడు. ఇలా నాలుగు వేదాలు విభజించాక బ్రహ్మసూత్రాలు ఇచ్చాడు. తర్వాత ఆపై 1,07,281 శ్లోకాలతో మహాభారతం అనే గ్రంథం రచించాడు. దానికి జయము అని పేరు. అది ధర్మాల పుట్ట. అన్నిటికంటే శ్రీకృష్ణ పరమాత్ముడనే జగద్గురువు ఇచ్చిన భగవద్గీత సారాంశం ఇచ్చిన గ్రంథం అది. భారతంలో 3 గీతలు ఉన్నాయి. వ్యవహారంలో వాటిని గీత అంటున్నాం కానీ అది గీత కాదు, పేర్లు తీసేసి మనం షార్ట్ కట్ చేసాం అన్నమాట. పిల్లలకి పేర్లు పెట్టి కూడా చూసారా, బుజ్జి బజ్జి అలా పిలుస్తారు. అలాగే గీత అని కట్ చేసాం కానీ ఆ 3 గీతలు ఏమిటి? మొదటిది వ్యాధ గీత, అరణ్యపురంలో ఉంటుంది. అరణ్యపురంలో ధర్మవ్యాధుడని పేరు కలిగిన ఒక బోయవాడు కౌశికుడు అనేటటువంటి ఒక పండితుడికి బోధ చేశాడు. 9 అధ్యాయాలు ఉంటుంది అది, దానికి వ్యాధ గీత, బోయవాడు చెప్పిన గీత అని పేరు. ఆ తర్వాత భీష్మ పర్వంలో శ్రీకృష్ణ పరమాత్ముడు 9 రెట్టింపు 2 9 18 అధ్యాయాల్లో భగవద్గీత చెప్పాడు. కాబట్టి అది భగవద్గీత. మొదటిది అరణ్య పర్వంలో వ్యాధ గీత, అది 9 అధ్యాయాలు. భీష్మ పర్వంలో భగవద్గీత 2 9 18 అధ్యాయాలు. మళ్ళీ అశ్వమేధ పర్వంలో అర్జునుడు కృష్ణుడి దగ్గరకు వచ్చి, నువ్వు చెప్పిన భగవద్గీత ఇప్పుడు అంతగా గుర్తులేదు మర్చిపోయాను, మళ్ళీ చెప్పమంటే అప్పుడు చెప్పినట్టు చెప్పను ఇంకోటి చెబుతానని భగవద్గీతకి రెట్టింపు మళ్ళీ అంటే 2 18 అధ్యాయాల్లో అనుగీత అని చెప్పాడు. అందువల్ల భారతంలో వ్యాధ గీత, భగవద్గీత, అనుగీత అని 3 గీతలు ఉన్నాయి. ఈ 3 గీతల వల్ల 3 రకాలైనటువంటి రాతలు తొలగిపోయి మనం సుఖంగా ఉంటాం. ఇవన్నీ వేదాల సారం, ధర్మాల పుట్ట. అసలు అన్నం ఎలా తినాలి, ఎలా తినకూడదు, ఏ ఆహారం తింటే మంచిది, ఏం తినకూడదు, ఇవన్నీ కృష్ణుడు చెప్పాడు. ఆ కృష్ణుడు చెప్పిన సారం ఇచ్చాడు. కాబట్టి అందులో ఒక గురువు ఇచ్చినవాడు, మరొక గురువు, ఇద్దరు గురువులతో నిండినది మహాభారతం. అంటే కృష్ణుడి కంటే జగద్గురు ఎవరు? ఇవాళ రోజు జగద్గురు శబ్దాన్ని వాడుతున్నాం అంటే ఆయన దగ్గర నుంచే మొదలైంది. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అని ఈ విధంగా ఆయన్ని వర్ణిస్తున్నారు. వసుదేవుని కుమారుడు, దేవుడు ఆయన, కంసుడు చాణూరుడు అనే వాళ్ళని మర్దించాడు, చితకొని చంపేశాడు, దేవకీదేవికి పరమానందం కలిగిస్తాడు. అటువంటి జగద్గురువైన కృష్ణుని గురించి వందే నమస్కరిస్తున్నాను. ఆయన చెప్పిన సారమంతా అందులో ఉంది. ఆ సారాన్ని అందించాలంటే ఈయన అటువంటి గురువు అయి ఉండాలి. అందుకే కృష్ణద్వైపాయనుడు అనే గురువు గారు మనకు అందించాడు. వ్యాసుడు కూడా విష్ణువు యొక్క అవతారమే.
విష్ణు మొత్తం 22 అవతారాలు ఎక్కాడు. ఆ 22 అవతారాల్లో 21 అవతారాలు అంశావతారాలు, కృష్ణ అవతారం పరిపూర్ణ అవతారం. ఆ అంశావతారాల్లో వ్యాసుడు కూడా ఒక అవతారం, అందుకే వ్యాసో నారాయణో హరి అన్నారు. ఆ మహానుభావుడు భారతం పేరుతో ఇన్ని రకాల ధర్మాలు మనకిచ్చాడు. మీకు ఎప్పుడైనా వీలుంటే భగవద్గీతలో తాత్పర్యం కూడా చూడండి, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, తొందరగా తినకూడదు, వేగంగా టకటకటక తినేస్తారు కొంతమంది గుడు గుడుక్కుని, అటువంటి వాడికి అజీర్ణం వస్తుందని చెప్పాడు ఆయన. ఆహారం యాతయామం భగవద్గీతలో శ్లోకం ఇది, అంటే జాము గడిచిన ఆహారం తినకూడదు, జాము గాడి దాటిపోతే ఆహారం చల్లబడిపోతుంది, ఆహారం తినడం వల్ల నీ శరీరంలో అనారోగ్యాలు మొదలవుతాయి, కోవిడ్లు అందుకే వస్తాయని చెప్పాడు ఆయన. గత రసం, రసం లేని ఎండిపోయిన అన్నం తినకూడదు. అన్నం వండాం 2021లో, మళ్ళీ 2023లో పద్మాగర్ గారు రాగానే ఫ్రిడ్జ్లో తీసి వేడి చేసి పెట్టాం, అప్పుడు అందులో రసం ఏడుస్తుంది, నీరసం అది, అది ఎండిపోయి ఏడుస్తుంది, అది తింటే అనారోగ్యం వస్తుందని అప్పుడే చెప్పాడు ఆయన. అన్నం వెతుకు ముట్టుకుంటే అలా స్నిగ్ధంగా మృదువుగా ఉండాలి, మెత్తగా ఉండాలి, అందంగా ఉండాలి. అందువల్ల రోజులు దాటిపోతే ఎండిపోతాయి, ఎండిపోయిన రొట్టి అరే ఆవకాయ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే వీడు మొహానికి జచ్చు కాదు, రోగంగా ఏమొస్తుంది, ఆవకాయ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కర్మ కాకపోతే. ఆవకాయ అంటేనే అది వేడికి తట్టుకునేటటువంటి మంచి ఊరగాయ, ఊరగాయలు అటక మీద పెట్టేవారు, 3 ఏళ్ళు నిలవ ఉండేది, ఫ్రిడ్జ్లో పెట్టారు, దానికి రోగమే మనకి రోగమే. ఆవకాయ తిన్న వాడికి ఏవో కడుపు తిప్పుతుంది, తలపోటు వస్తుంది, కలియుగం ఇది. ఇటువంటి తినద్దన్నాడు ఆయన. గత రసం, రసం పోయింది తినద్దు. పూతి అంటే వాసన వచ్చిన ఆహారం తినకూడదు, పూతి అంటే వాసన వచ్చినది అనమాట, కొంతకాలం పోయాక ఆహారం అవుతుంది వాసన వస్తుంది. పర్యూషితం తథా, పర్యూషితం అంటే దూషితమైన ఈగలు చీమలు దోమలు తల వెంట్రుకలు పడిన ఆహారాన్ని తీసి పక్కన పారేసి, ఏమండి గురువుగారు మీకోసం పులుసు చేసామండి, ఈగబడింది అనుకోండి, అందుకని పులుసు అంతా ఎలా పారబోస్తామండి చూస్తూ చూస్తూ ఆ ఈగ తీసేసామండి మీరు తినండి అంత ఒక ఆవిడ. అమ్మ ఏగబడిన ఆహారం తిని అనారోగ్యం అంటే అలాగండి మీకోసం వండేవండి, మీరు తినకపోతే దీన్ని పెంట మీద పోయాలి కదా అండి, అంటే పెంట మీద పోసేది నా కడుపులో పోస్తుందా, నా కడుపు ఏమన్నా పెంట డస్ట్బిన్ ఇదేమన్నా, కాబట్టి పోతే పోతుంది కానీ ఇది కడుపులో కడితే అనారోగ్యం వస్తుందనే విషయం మనకు తెలియట్లా. భగవద్గీత అంత ఆరోగ్య శాస్త్రం, వైద్య శాస్త్రం ఇలాంటివి తినద్దు అన్నాడు ఆయన. మనం కరెక్ట్గా అవే తింటున్నాం, అనారోగ్యం తెచ్చుకున్నాం. పూర్వులకి మనకి తేడా అదే, పూర్వులు 80 ఏళ్ళు వచ్చినా పరిగెత్తేవాళ్ళు, పాతవాళ్ళు. మా నాన్నగారు మేము చూస్తూ ఉండగా 60 ఏట కూడా నదిని, గోదావరి నదిని ఈ చివరికి ఆ చివరికి ఈదారు. ఇప్పుడు మన వాడికి గోదావరి పాటు ఎవడరు, ఇంట్లో స్విమ్మింగ్ పూల్లో పడితే లేవడే, బడి జలుబులు వెళ్ళదు. కారణం ఏంటంటే ఆహార లోపాలు వచ్చి పడుతున్నాయి, ఎందుకంటే సైన్స్ ఏముంటుంది మరి. కాబట్టి ఇవన్నీ ధర్మాలే, ఇన్ని రకాల ధర్మాలు, ఇన్ని ఆరోగ్య సూత్రాలు, ఇవన్నీ మనకు అందించిన మహాగురు ఆయన. అందులో లేనిది లేదంటే అర్థమైతే తెలుస్తుంది. సినిమా వాడు భగవద్గీతను కంపు చేయడానికి ఇదిగో భగవద్గీత ఎందులో ఏముందో చూపించాడే, నేను చూపిస్తాను రమ్మనండి ఆ దౌర్భాగ్యండి, అందులో ప్రతి అర్థము ఎంత గొప్పదో నేను చెప్తాను, అక్షరాలు ఎంత విలువ ఉందో నేను చూపిస్తాను. కాబట్టి అర్థం కాని వాడు ఎవరి దగ్గరకు తీసుకెళ్తే వాడే అర్థం చెప్పలేదు. మీకు సాధారణ ఏం చేస్తారంటే ఈ నవరంధ్రాల టీవీలు అంటే దరిద్రం టీవీలు ఉన్నాయి కొన్ని, వీళ్ళు నాస్తికవాదం చేసేటప్పుడు సంస్కృతం రానివాడిని ఏ చవటనో అక్కడికి వచ్చి కూర్చోబెడతారు, పాపం వాడికి దాని అర్థం తెలియదు, వాడు కూర్చోబెడితే ఈ నాస్తికులు అరుస్తూ ఉంటారు, వీడేం చెప్పలేడు, అలాంటి వాడు కావాలని కూర్చోబెడతారు, అక్కడ కొంచెం గట్టివాడిని కూర్చోబెట్టారు. మంచి అర్థం తెలిసిన మహానుభావులు చాలామంది ఉన్నారు, వాళ్ళైతే దానికి సరైన వివరణ చెప్పగలుగుతారు, కానీ ఆ శ్లోకానికి అర్థం రానివాడిని అక్కడ కూర్చోబెడితే వాడికే భగవద్గీత తెలియదు, ఇంక వాడేం చెప్తాడు. ఇందువల్ల భారతం అంటే అపూర్వ ధర్మముల నిలయం, ఏది ఎలా చేయాలో చెప్పిన నిలయం, అంత ధర్మాన్ని ఆ మహానుభావుడు మనకిచ్చాడు. అక్కడితో ఆగలేదట, వేదాలు విభజించాడు, బ్రహ్మసూత్రాలు ఇచ్చాడు, భారతం ఇచ్చాడు, ఇన్ని ధర్మములు రాసినా ఇంకా ఏదో కొరత ఉందనిపించింది. అందుకని మళ్ళీ మానవుల కోసం మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కోర్మస్కాంద పురాణములు అనే 18 పురాణములు ఇచ్చాడు, మళ్ళీ 18 ఉపపురాణాలు ఇచ్చాడు. ఇన్ని ఇచ్చి తద్వారా మనల్ని సుఖంగా బ్రతకండి, ఎంతో కొంత అర్థం చేసుకోండి, ఇందులో ఎన్నైనా కొన్నైనా పాటించండి అన్నాడు. అటువంటి వేదవ్యాసుడు మనకి గురువు, ఆదర్శ గురువు, విష్ణుస్వరూపుడు, అలాంటి మహాత్ముల్ని తలుచుకోవాలి. కానీ వ్యాసుడు ఎలవేళలో రాడు కదా, అందుకే ఒకప్పుడు గంగానదీ తీరంలో కొంతమంది భక్తులు వ్యాసుడిని అడిగారు, వ్యాస
మా అదృష్టం బాగుంటే నిన్ను కళ్ళారా చూస్తున్నావు, కానీ కలియుగంలో మానవులు నిన్ను చూడలేరు కదా. నిన్ను చూసిన ఆనందం వాళ్ళు పొందాలంటే ఏం చేయాలని అడిగితే, నే రాసిన పుస్తకములు కంఠస్థం చేసి ఇతరులకు చెప్పే ప్రతి గురువులు నన్ను చూడండి. అందుకే కలియుగంలో పురాణములు కంఠస్థం చేసి చెప్పవలసిన అవసరం వచ్చింది. ఇవి బాగా చదివిన వాడల్లా వ్యాసస్వరూపుడు. వ్యాసుడు ఈ రూపంలో కనపడతాడనమాట మనకి. సరే, ఏది ఏమైనప్పటికీ అటువంటి గురువుల యొక్క అనుగ్రహం మీ మీద ఉన్నది, అందుకే వీరంతా రాగలిగారు. సాధారణంగా ఇందాక నీకు మీకు ఏం చెప్పాను, అన్నిటికంటే గొప్పది ఏమిటి, దానం. బలిచక్రవర్తి 3 అడుగులు దానం ఇచ్చాడు, రాజ్యం అంతా పోతుందని తెలిసిన. శిబి శరీరం కోసి దానం చేశాడు. దధీచి శరీరం దానం చేశాడు. ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్క దానం చేశారు. వాళ్ళకంటే వీరు గొప్పదాతలు, కాలం దానం చేశారు. అమెరికాలో ఉంటూ 1 గంట 1.5 గంటల ఉపన్యాసానికి వచ్చి 1.5 గంటల దానం చేశారంటే పురాణం కోసం ఇంతకంటే గొప్పదాతలు ఏంటి, వీళ్ళు అందరు దాతలు ఉన్నారే. అయ్యా గురువుగారు, నాకు అస్సలు టైం ఉండడం లేదండి, మేము సాఫ్ట్వేర్ అండి కానీ హార్డ్వేర్ అండి మా బతుకే, అందువల్ల మేము ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం అంటున్నారు కదా ఈ యుగంలో. అలాంటప్పుడు మీరు పాపం శుక్రవారం పూట, పాపం కాదు పుణ్యం అనుకోండి, పుణ్యం శుక్రవారం పూట వచ్చి 1 గంట ఎంతో ప్రయాణానికి కేటాయించి, 1 గంట ఉపన్యాసానికి కేటాయించి, ఆ తర్వాత ఇంకో 1 గంట లోపల ఏదో పదార్థం పెడితే దాన్ని తినడానికి కూడా కేటాయించి వెడుతున్నారంటే మీరు మహాదాతలు. సందేహం లేకుండా 1 నిమిషమైనా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేటాయించారంటే వాడు మహాదాతలు అవుతారంట. నేనండం కాదు, మీరు చూడండి కావాలంటే భాగవతంలో ఉంది ఇదే మాట. ఇదే వాటి యథాతథంగా మార్కండేయ పురాణంలో ఉన్నది. 1 క్షణకాలమైన జలనాడు దినమర్థం తదర్థం వా ముహూర్తం క్షణమేవ. దేవీ భాగవత మహిమలో స్కాంద పురాణంలో శ్లోకం ఇది. నాయన, వేదవ్యాస మహర్షి లాంటి మహానుభావులు అందించిన ఈ పురాణ ధర్మములు వినడానికి దినం అంటే ఒక రోజు కానీ, దినం అంటే పగలని అర్థం అండి, మొత్తం రోజంతా కాదు, 24 అవర్స్ కాదు, పగటి పూటని మాత్రమే దినము అంటారు. మళ్ళీ దినం అంటే వేరే అర్థం, అపార్థం చేసుకోకండి. ఇప్పుడు దినం అనే శబ్దానికి అర్థం మార్చేశారు. అర్థం అంటే అందులో సగం, 12 గంటల సగం 6 గంటలు, తదర్థం వా మళ్ళీ అందులో సగమైనా అంటే 3 గంటలైనా, అబ్బాయి 3 గంటలు కూడా కేటాయించలేకపోతే ముహూర్తం 1 24 నిమిషాలైనా అది కేటాయించలేని వాడు. క్షణమేవ, 1 క్షణమైనా ఈ పురాణమును వింటే దానికి కేటాయిస్తే వాడు అనేక దానములు చేసిన పుణ్యం పొందుతాడు. తపోభిరుగ్రైర్ వ్రతతీర్థ సేవనైర్ దానై అనేకై నియమైర్మకైశ్చ. 1000 సంవత్సరములు కఠోర తపస్సు చేసిన వాళ్ళు, అనేక దాన ధర్మములు చేసిన వాళ్ళు, యజ్ఞములు చేసిన వాళ్ళు పొందే ఫలితం ఇలా భగవత్ సంబంధమైన కథలు పెద్దలు చెబుతూ ఉంటే శ్రద్ధగా విన్నవాళ్ళు పొందుతారట. అంటే మీరు ఈ కాసేపు ఇది విన్నారంటే తపస్సు చేసిన ఫలితం, దానం చేసిన ఫలితం, యజ్ఞములు చేసిన ఫలితం, ఇన్ని ఫలితాలు పొందుతారని సుస్పష్టంగా స్కాంద పురాణములోని మానసోత్తర ఖండంలో వ్యాసుడు చెప్పాడు. అటువంటి మహాయోగం మీకు కలిగింది. ఈ పూట విశ్రాంతి తీసుకుందాం అనిపించింది నాకు కూడా. ప్రయాణం చేసినప్పుడు కొంచెం తలనొప్పి వచ్చింది, నాకు ఒక కారణం ఉంది మీరు చెప్పలేము. నా ఆత్మీయ శిష్యుడు ఒకడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే వాడి కోసం జపం చేసి ధారపోసాం. అలా ధారపోసినప్పుడు జపం వాళ్ళ కష్టం మేము కూడా ఎంతో కొంత పొందాలి. అలా పొందడం వల్ల కొంచెం తలనొప్పి వచ్చినట్టుగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి దక్కాక మాకు యథాస్థితి వస్తుంది. అప్పుడప్పుడు అరుదుగా కొంతమంది కోసం జపం చేయవలసి వస్తూ ఉంటుంది. అందువల్ల ఒక్క పిసర్ చికాకుగా ఉండి ఈ పూట విశ్రాంతి తీసుకుందాం అనిపించింది. కానీ మీలాంటి పుణ్యాత్ములు ఎదురుకుండా వచ్చి కూర్చుంటే అందులో అమ్మాయి మరీ ఆకర్షించింది, వచ్చి రావడంతో పెద్దలకు నమస్కరించింది. దానివల్ల నాకేం కలిసి వచ్చేది లేదు, అమ్మాయికి నష్టమని కాదు, పిల్లల్లో ఈ సంస్కారం ఎలా వచ్చింది అంటే పెద్దలు చేసిన పుణ్యం. ఓహో, పిల్లల్లో ఈ సంస్కారాన్ని పెంపొందిస్తున్నారని ఆనందం కలిగింది నాకు. ఇది మిమ్మల్ని తప్పక రక్షిస్తుంది. ఇప్పుడు ఆ జగదీష్ గారు విద్యానిధి ద్వారా చేయిస్తున్న పని అది. ప్రతి శనివారం లేక ఆదివారం వీలున్నప్పుడల్లా వాళ్ళు విద్యానిధి అనే పేరుతో ప్రణవపేట తరఫున ఆధ్యాత్మిక సేవలు నడుపుతున్నారు. పిల్లలకు ఎన్నో రకాలు నేర్పుతున్నారు. ఆ పిల్లలు చిలుకల్లో పెరుగుతున్నారండి. వాళ్ళు గణానాంతాన్ని నిన్న చదివారు డెమ్మాయంలో, ఎంత ఆనందం కలిగిందో. అమ్మయ్య మా పీఠం తరఫున ఎంత సేవ చేస్తున్నారు వీళ్ళంతానని ఆనందం కలిగింది. పూర్వం చిలుకలులాగే పెరిగేవట. కన్నుడు అని ఒక మహర్షి ఉన్నాడు, ఆయన ఆశ్రమంలో చిలుకలు మాట్లాడుతూ ఉంటే చూచి దుష్యంతుడు ఆశ్చర్యపోయాడు. ఆహా, మహర్షి ఎంత గొప్పవాడు,
ఆయన వేదం చదువుతూ ఉంటే విని చిలుకలు అంత బాగా స్పష్టంగా పొరుగుతున్నాయి అన్నాడు ఆయన. ఆ చిలుకలు పలికినట్లుగా పిల్లలు కూడా నేర్చుకుని పలుకుతూ ఉంటే, చిన్నారి పిల్లలు పలుకుతూ ఉంటే మనకి ఎంత ఆనందం కలుగుతుంది. మనం ఏ సంస్కారం ఇస్తే పిల్లలకి అదే వస్తుంది. మనం ఇంట్లో రోజు సీరియల్స్ చూస్తే వాళ్ళు సీరియల్స్ చూస్తారు. మనం రోజు ఇంట్లో కూర్చొని తాగి తందనాలు ఆడితే వాళ్ళు తాగడం మొదలెడతారు. మనం వేదం చదివితే వాళ్ళు వేదం చదువుతారు. మనం పురాణం వింటే వాళ్ళు పురాణం వింటారు. తల్లిదండ్రులు చేసిన లక్షణాలు పిల్లల మీద పడుతూ ఉంటాయి. పూర్వం ఓ ముసలావిడ ఉండేది. ఆవిడకు ఒక్కతే కూతురు, ఆ కూతురు చచ్చిపోయింది. పాపం అల్లుడితో పాటుగా కూతురు అల్లుడు ఇద్దరు యాక్సిడెంట్లో పోయారు. పాప చచ్చిపోయే నాటికి ఆవిడకు ఒక మనవరాలు ఉంది, అంటే ఆ కూతురికి ఒక కూతురు అనమాట. అయ్యో, అకాలంలో కూతురు అల్లుడు పోయారు, మనవరాలు వదిలేరు, ఈ మనవరాల్ని బాగా పెంచి దానికి బాగా ఆస్తిద్దాం అని ఈవిడ ఆ మనవరాల్ని పెంచడం మొదలెట్టింది. కానీ ఒక్క రూపాయి ఇచ్చేది కాదు, డబ్బు ఒకేసారి పోగు చేసిద్దామని. పీనాశితనంతో రూపాయి ఇచ్చేది కాదు, సరిగ్గా తిండి పెట్టేది కాదు. కొంతమంది అంతే, ఎప్పుడో తెచ్చాక ఆస్తిద్దాం అనుకుంటారు, బతుకుంటే అన్నం పెట్టరు. పాప ఈ అమ్మాయి పెద్ద అయ్యే కొద్దీ ఏదో లంగా కొనుక్కోవాలి, ఓడి కొనుక్కోవాలని కోరుకుంటుంది, రింగులు పెట్టుకోవాలనిపిస్తోంది. అదేమో డబ్బులు ఇచ్చేది కాదు ముసలావిడ. అందుకని రోజు ఏకాంతంగా ఒక చోట కూర్చుని మా ముసల్ని చావాలి, మా ముసల్ని చావాలి అని తిట్టేది. ఈ ముసలావిడ ఇంట్లో ఓ చిలుకను పెంచేది. ఆ పంజరంలో ఉన్న చిలక ఈ మరవరాలు రోజు మా ముసల్ని చావాలి అంటుంది కదా, అది నేర్చుకుంది. ఆ వెంటనే ముసలావిడ దగ్గరికి వెళ్ళి ఈ పంజరంలో చిలక మా ముసల్ని చావాలి అనేది. దాంతో ఈ ముసలావిడికి భయం వేసింది. ఏమిటి నా చిలక్కి ఈ భాషలో వచ్చింది, దిక్కుమాల భాష. ఈ చిలక అంటే నాకు ఇష్టం, ఇది బాగా పొలుగుతుంది, కానీ ఈ మధ్యన ముసలి సవరం నన్నే తిడుతోంది, వదలలేని దీన్ని, దీని బూతులు వినలేకపోతున్నాను అనుకుని పక్కనే ఉన్న పండితుల వారి ఇంటికి వెళ్ళింది. ఆ పక్కనే ఒక పండితుల వారు ఉన్నారు, మా బోటారు ఒక ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి మా చిలక ఈ మధ్యన బూతులు నేర్చుకుంటుందండి, అందులో నన్ను తెగ తిడుతోంది, ముసలి సవాలు ఉంటుంది, ఆ శాపరార్థాలు పడలేకపోతున్నాను అనగానే ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందమ్మా, దాని గురించి నువ్వు వర్రీ అవ్వకు, మా దగ్గర చిలక ఉంది, ఆ చిలక బాగా మాట్లాడుతుంది, దానికి వేదం నేర్పాను, మీ చిలకను మా చిలక దగ్గరికి పంపామంటే మీ చిలక్కి మా చిలక పలుకులు వస్తాయి, దాంతో మీ చిలక బాగుపడుతుంది అన్నట్ట. సరే ముసలావిడ తన చిలకని తీసుకుని ఇంటికి వచ్చింది. రాగానే ముసలావిడ చిలక మా ముసలిది చావాలి అనగానే పంతులు గారి చిలక తథాస్తోంది. దాంతో మండిపోయి ఈ ముసలావిడికి నేను చావాలంటే తథాస్తావటం అని పంజరం తీసి రెండు చిలకలు వెడికి విసిరేసింది. కాబట్టి ఏం కూటి చిలకలు ఆ పలుకులు పలుకుతాయి. మీ పిల్లల చేత చక్కగా సంస్కారం నేర్పిస్తూ, ఇలాంటి మంత్రములు నేర్పిస్తూ, విద్యను నేర్పిస్తూ మీరు కూడా తృప్తిగా జీవించదరుగాక అని మంగళాశాసనం చేస్తూ, శైలేష్ అంటే పర్వతరాజు అని అర్థం, అంటే మనిషిలా ఉన్నది కాదు సుమ, శైల శబ్దానికి పర్వతం, పర్వతర శైలేష్ అనే శబ్దానికి పర్వతరాజు, అంటే హిమవంతుడు. అతడు కూడా హిమవంతుడే. ఇక్కడ నేను మిమ్మల్ని దీవించక్కర్లా, 10 కాలాలు చల్లగా ఉండమని, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు చల్లగానే ఉంటుంది వాతావరణం. అయినా సరే మనస్ఫూర్తిగా 10 కాలాలు చల్లగా ఉండమని, భార్యా సమేతంగా పుత్రులతో పాటు చల్లగా ఉండాలని కోరుకుని మంగళాశాసనం చేస్తున్నాను. గురువుగారు దీవిస్తే శుభం అవుతుంది కనుక. ఆయనతో పాటు ఆయన ఒక్క కొండ అయితే మా వాడు 7 కొండలు కూడా వచ్చాడు. ఏకంగా 7 కొండలే ఆ 7 కొండలు. ఆ 7 కొండలతో పాటు కింద కూర్చున్న మీ అందరికీ కూడా 7 కొండలు వాడి యొక్క దయ లభించుగాక. హరి ఓం తత్సత్.